ఇప్పటి వరకు బెంచి గారి యొక్క, కుల్దీప్ బెంచి యొక్క తన యొక్క ప్రేరణాదాయకమైన విషయాల్ని, అనుభవాల్ని ఎన్నో విన్నాం కదా. జీవితంలో ఎలా ఉండాలి, మనం సంబంధికులతో ఎలా ఉండాలి, ఎందుకంటే మన జీవితము అంటేనే అందరితోనూ కలిసి ఉండేది, కానీ ఏదో ఒంటరిగా అడవికి వెళ్ళి ఉండేదైతే కాదు కదా. మరి అందరితో కలిసి ఉంటూ ఈ జీవితం అనేటువంటి ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ఎందుకంటే మామూలుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి కదా. అంటే అందులో మనకి స్పీడ్ బ్రేకర్స్ రావచ్చు. ఆ స్పీడ్ బ్రేకర్స్ అప్పుడు మనం మన యొక్క మనమే గనక వెహికల్ని డ్రైవ్ చేస్తూ ఉంటే మనం ఆ టైంలో ఎలా డ్రైవ్ చేయాలి, సిగ్నల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అదే టర్నింగ్స్ అయితే ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఎప్పుడైతే డ్రైవ్ చేస్తూ ఉంటామో అప్పుడే మన యొక్క ప్రయాణం సాఫీగా కొనసాగుతుంది, అప్పుడే మనం ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం కదా. అలాగే జీవితం అనేటువంటిది కూడా ఒక ప్రయాణమైతే మరి ఈ ప్రయాణంలో కూడా మనకి ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. మరి వీటన్నింటిలో కూడా మనం ఎలా ఉండాలనేది గనక తెలుసుకుంటే తప్పకుండా ఈ జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే ఉదాహరణకి మనం మ్యాథమెటిక్స్లోని కొన్ని సమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటే వాటికి తగ్గట్టు మనం ఆ ఫార్ములాస్ గనక తెలుసుకొని ఆ స్టెప్స్లోని వేస్తూ ఉంటే, ఆ ఫార్ములాస్ని యూజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఆ సమ్స్ ఎంత పెద్దవైనా సరే మనం ఎంజాయ్ చేయగలుగుతాం, అవునా కాదా. అదే ఫార్ములాస్ తెలియలేదనుకోండి అప్పుడు కష్టం అనిపిస్తుంది, అది ఎంత చిన్న సమ్ అయినా సరే కష్టం అనిపిస్తుంది. అలాగే జీవితంలో కూడా మనకి ఎదురయ్యేటువంటి సమస్యలకి, పరిస్థితులకి గనక మనం ఏ సమస్యలో ఏ పరిస్థితిలో ఏ ఫార్ములాస్ గనక యూజ్ చేయాలి అని తెలుసుకుంటే తప్పకుండా జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే అలాంటివి కొన్ని ఇక్కడ మనం ఈరోజు మన ఈ సెషన్లో జర్నీ విత్ హార్మనీ అని చెప్పి ఇందులో చూద్దాము. అంటే ఏ విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలి, అటు భౌతికంగా, మానసికంగా, సమాజపరంగా, అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే ఎలా ఉండాలి, మనం ఏ విషయాల్ని మన లోపల అడాప్ట్ చేసుకోవాలి, ఏ విషయాలకి మనం దూరంగా ఉండాలి, ఇలాంటి విషయాల్ని మనం ఈరోజు ఇక్కడ జర్నీ విత్ హార్మనీలో చూద్దాము. హార్మనీ అంటేనే అందరికీ తెలిసిన విషయమే, ఏంటంటారు, జర్నీ విత్ హార్మనీ అంటే సామరస్యంతో, సద్భావనతోని మన జీవితపు ప్రయాణాన్ని కొనసాగించాలి. అయితే ఈ జీవితం అనేటువంటి ప్రయాణానికి వస్తే గనక మామూలుగా మనం భౌతికంగా చేసేటువంటి ప్రయాణంలో కూడా ఇప్పుడు మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడికి రావాలి అని మీకు ఎప్పుడైతే లెటర్ వచ్చిందో మీరందరూ కూడా అనుకుని ఉండొచ్చు హైదరాబాద్ వెళ్ళాలి అనేసి. అయితే హైదరాబాద్లోని కూడా ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని మీరు ముందే తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నారు కదా. ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకున్నారు? హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి శాంతి సరోవర్కి వెళ్ళాలి, బ్రహ్మ కుమారీస్ యొక్క ట్రైనింగ్ కాలేజ్కి, ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి అనేసి. కేవలం ట్రైనింగ్ సెంటరే అని గనక తెలుసుకుని ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? హకీంపేట్లో ఉన్నటువంటి ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళేవారు. అంతేనా? ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అలా కూడా జరుగుతుంది, కొంతమంది తెలియక ట్రైనింగ్ ఉంది అనగానే అక్కడికి వెళ్ళిపోయేవారు హకీంపేట్కి. అది కూడా ట్రైనింగ్ కాలేజే, అది ట్రైనింగ్ కాలేజే, ఇది కూడా ట్రైనింగ్ది. కానీ ఏ ట్రైనింగ్ది? ఆర్టీసీ వాళ్ళదా, బ్రహ్మా కుమారిజా? మనం ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా. లేదనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం అంటే ఎలా అనిపిస్తుంది కదా. అంటే దేనికైనా సరే మనకి ముందుగానే ఒక క్లారిటీ అనేది చాలా అవసరము. ఏదైనా ఒక విషయం, ఒక పని చేయాలి అంటే దాని గురించి పూర్తి స్పష్టత మనలో వస్తేనే మనం దాన్ని పూర్తిగా చేయగలుగుతాం, లేదంటే కష్టమే. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇఫ్ వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్, హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ టు రీచ్ దే? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియనప్పుడు మనం అక్కడికి సవ్యంగా చేరుకుంటాము అనేది కదా. ఒకసారి ఒక సైంటిస్ట్ అన్నమాట, తను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. అయితే ప్రయాణం చేస్తుండగా టికెట్ కలెక్టర్ వచ్చి అందరిది చెక్ చేస్తుండగా తన వంతు వచ్చింది, టికెట్ చూపించమని అడుగుతారనమాట. అయితే వెంటనే ఆ సైంటిస్ట్ ఏం చేస్తారంటే తన పాకెట్ చూసుకుంటారు, టికెట్ తీసి చూపిద్దాము అనేసి. పాకెట్లో కనిపించదు, తన పర్స్ చెక్ చేస్తారు, అక్కడ కనిపించదు. వెతుకుతూ ఉంటాడనమాట కొంచెం కంగారుగా, టికెట్ ఏమైంది ఏమైంది అన్నట్టుగా. అయితే ఈ లోపల ఆ టికెట్ కలెక్టర్ అతన్ని గమనిస్తూ ఉంటారన్నమాట, ఈ వ్యక్తిని ఎక్కడో నేను చూసినట్టున్నానే అని చెప్పేసి ఆయనకు అనిపిస్తుంది. అనిపించి ఆయన అడుగుతాడనమాట, సార్ మీరేమనుకోదంటే అనుకోరంటే నేను ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని నేను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టున్నాను, మీరెవరు అసలు, మీ పరిచయం ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు అతను తన పరిచయం ఇస్తాను, నేను ఇలా ఫలానా సైంటిస్ట్ని నేను ఇలా ఇలా రీసెర్చ్ చేస్తూ ఉంటానని చెప్పేసి అనేసరికి అప్పుడు తనకి సడన్ గా అది రికలెక్ట్ అవుతుందన్నమాట. ఈ మధ్యనే న్యూస్ పేపర్లో ఆ సైంటిస్ట్ గురించి వచ్చిందనమాట, తను చేసిన రీసెర్చ్ గురించి ఆర్టికల్ వచ్చిందనమాట న్యూస్ పేపర్లో. సో ఆ ఫోటో చూసేసరికి అవును చూశానని చెప్పేసి అదంతా ఆయన గుర్తు తెచ్చుకొని ఆయన ఒక గొప్ప సైంటిస్ట్ అని చెప్పేసి ఆయన ఏమంటారంటే ఆ సైంటిస్ట్ తోని, సరే పర్వాలేదు సార్, మీరు కాసేపు అయిన తర్వాత చూపించినా పర్వాలేదు, ఆయన టికెట్ కనిపించట్లేదు కదా వెతుకుతున్నారనమాట, సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు టికెట్ కలెక్టర్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి వస్తాడనమాట అంతా చూసుకొని. మళ్ళీ వచ్చేసరికి అప్పుడు కూడా మళ్ళీ ఆయన చూపించాలి కదా, చూపించాలని చెప్పేసి మళ్ళీ వెతుకుతూనే ఉంటాడు. అప్పటికి ఆయనకి దొరకదనమాట తన టికెట్. దొరకకపోతే ఇంకా వెతుకుతూ ఉంటే ఆయనకి అనిపిస్తుంది అనమాట, పోనీలే పాపం నేను గొప్ప వ్యక్తే కదా, సరే ఎక్కడైనా మిస్ అయి ఉండొచ్చేమో, తీసుకోకుండా అయితే ఉండడు ఎందుకంటే ఇంత పెద్ద వ్యక్తి కదా, తప్పకుండా తీసుకునే ఉండి ఉండాలి, కానీ దొరకట్లేదు, సరేలే ఎక్కడో దగ్గర మిస్ అయిపోయి ఉండొచ్చు పోనీలే అని. పాపమైనా సరేలేండి మీరు చూపించకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే ఉంటాయని మళ్ళీ ఫీల్ అవుతాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఎందుకు అనుకోకుండా మళ్ళీ తిరిగి చూస్తాడనమాట ఆ టికెట్ కలెక్టర్. చూసేసరికి ఆయన ఇంకా వెతుకుతూనే ఉంటాడు ఆ సైంటిస్ట్. అయితే మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి అంటాడనమాట, సార్ నేను మీకు వదిలేమని చెప్పాను కదా, ఇంకెందుకు మీరు చూస్తున్నారు, పర్వాలేదులేండి మీ టికెట్ చూపించొద్దు పర్వాలేదు అని చెప్పేసి అంటాడనమాట. అయితే అప్పుడు ఆ సైంటిస్ట్ ఏమంటాడంటే, సరే నాయన నువ్వు వద్దన్నావు పోనీలే అని చెప్పేసాను, ఇంతకీ నేను ఎక్కడ దిగాలనేది నాకు టికెట్ ఉంటేనే కదా తెలిసేది. అంటే తన టికెట్ అయితే తీసుకున్నా కానీ ఎక్కడ తీసుకున్నాడో దానికి గుర్తే లేదు, ఆ క్లారిటీ లేదు, ఎక్కడ దిగాలి మరి. సో అందుకని టికెట్ని వెతుక్కుంటున్నారు అన్నమాట. సో అలాంటి పరిస్థితి అయితే మన జీవితంలో ఏ విషయంలోని కూడా రావద్దు కదా. అంటే దేనికైనా సరే ఒక క్లారిటీ అనేది అవసరము. అది లేకపోతే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాంట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అయితే ఎంత దూరం మనం ప్రయాణం చేయాలి అన్నా సరే, మీరు అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా, ఓన్లీ తెలంగాణనా, ఓన్లీ ఏపీయా, ఓన్లీ ఏపీ అంటే ఇంకా దూరం నుంచి, తెలంగాణ అంటేనైనా కొంచెం దగ్గర కావచ్చు కదా, ఇక్కడిక్కడ డిస్ట్రిక్ట్స్ నుంచి. సో ఏపీ నుంచి వచ్చారు అంటే ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని వందల కిలోమీటర్స్ అయినా సరే మీరు ఇంటి నుంచి కాలు బయట పెట్టినప్పుడే ఇక్కడికి రాగలిగారు కదా, అవునా కాదా. వెళ్ళాలి 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 అని చెప్పేసి మీరు ఇంట్లోనే అనుకుని కూర్చుంటే ఇక్కడికి రాలేరు. అదే జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఎన్ని వేల మైళ్ళు మనం ప్రయాణం చేయాలన్నా కానీ దాన్ని స్టార్టింగ్ అయితే బిగినింగ్ సింగిల్ స్టెప్. జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి, ఎన్నెన్నో సాధించాలని అనుకుంటాం. కానీ ఎన్ని సాధించాలన్నా సరే ఒకటంటూ కార్యాచరణలో మనం పెట్టినప్పుడే ఎన్నెన్నో తర్వాత సాధించగలుగుతాం. మీరు నిన్న ఈవినింగ్ క్లాస్లో విని ఉండొచ్చు బ్రహ్మకుమారీస్ యొక్క ఫౌండర్ ఫాదర్ గురించి కదా. బ్రహ్మా బాబా తనకి 1936లోని పరమాత్మ యొక్క సాక్షాత్కారం అయింది. ఏమని అంటే నువ్వు ఈ సమాజాన్ని మార్చటానికి నువ్వంటూ ఒక ముందు అడుగు వేయాలి అనేసి. సమాజాన్ని మార్చాలి అంటే విశ్వాన్ని మార్చాలి అంటే అదేమన్నా చిన్న ప్రక్రియనా? కాదు. అయినా సరే భగవంతుడు తనకి చెప్పడం జరిగింది నువ్వు నిమిత్తం కావాలి అంటే నువ్వు మొదట అడుగు వేయు. అప్పుడు బ్రహ్మా బాబా ఆలోచించలేదు ఇంత పెద్ద కార్యాన్ని నా ఒక్కడితోని ఎలా అవుతుంది, అసలు ఎలా సాధించటం జరుగుతుంది. తన ఆ రోజు గనక ఆ మాట గురించి ఆలోచించి ఉంటే నాతోని ఇంత జరుగుతుందా అని గనక తను అడుగు వేయకపోయి ఉంటే ఈరోజు మనం ఇంత పెద్దగా ఈ బ్రహ్మకుమారీస్ యొక్క ఆర్గనైజేషన్ ని చూడలేకపోయాం. ఇప్పుడు మొత్తం విశ్వం అంతటా కలిపి 130 దేశాల్లో బ్రహ్మకుమారీస్ యొక్క ఆర్గనైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి అంటే దానికి కారకులు ఎవరు? ఒక్కరే. ఆ ఒక్కరితోని ఇప్పుడు 200,000 మంది అడుగుజాడల్లో నడుచుకున్న వారు ఉన్నారు. సాధ్యమైందా లేదా ఒక్కరితోని? కానీ మనమేమని ఆలోచిస్తాం, సాధారణంగా ఎప్పుడు ఆలోచించద్దు. అందుకే అంట నా ఒక్కరితోని ఏదన్నా అవుతుందా, భగవంతుడు ఏమంటారంటే మీ ఒక్కరితోని ఏదన్నా జరుగుతుంది, ఏదన్నా జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఏంటది, సింగిల్ స్టెప్ తోనే ప్రయాణం మొదలవుతుంది కదా. అయితే అది ఏంటి అంటే హోప్, విశ్వాసం ఉండాలి. ఎవరిపైన ఎవరిపైన ఉండాలి విశ్వాసం కదా. ఆ విశ్వాసం అనేది ఆత్మవిశ్వాసం, అది మనల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్తుంది, ఎంత దూరమైనా సరే మనల్ని తీసుకొని వెళ్తుంది. సో అందుకని విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అయితే ఈ విశ్వాసం అనేది ఎలాంటిది అంటే, హోప్ ఈజ్ లైక్ ఏ రోడ్ ఇన్ ద కంట్రీ, దేశంలో ఇది ఒక రోడ్ లాంటి. ఏంటిది విశ్వాసం అనేది? మనం రోడ్డు మీద కాలు పెడితే ఆ రోడ్డు మనల్ని ఎక్కడెక్కడికైనా తీసుకుని వెళ్తుంది. బట్ దేర్ నెవర్ వాజ్ ఏ రోడ్, ముందే ఎప్పుడు ఏ దారి తయారై ఉండదు. అర్థమవుతుందా? ఏ దారి కూడా ముందే తయారై ఉండదు. అందుకే చూడండి, బట్ వెన్ మెనీ పీపుల్ వాక్ ఆన్ ఇట్, పూర్వము దారిలు ఎలా ఉండేవి చూడండి, నడవగా 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 చుట్టూ మొక్కలే ఉంటాయి, కానీ నడుస్తూ నడుస్తూ దారి తయారవుతుంది కదా. అలాగా బట్ వెన్ మెనీ పీపుల్ వాక్ ఆన్ ఇట్ ద రోడ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అది తయారైపోయి అది ఎలా అనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుంది కదా, ఎక్కడికైనా ఆ రోడ్డుతో వెళ్ళొచ్చు మనం కదా ఆ దారిలోని. అలాగా మనం కూడా ఎప్పుడు జీవితంలోని అందరూ చేస్తే అవుతుంది, అందరూ చేస్తే అవుతుంది అని మనకి మనం అనుకుని కూర్చుంటే అది ఎప్పటికీ అవ్వదు. ఏదైనా సరే నేను చేయాలి, నేను చేస్తే గనక తప్పకుండా నన్ను ఫాలో చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ అందరూ చేయాలి, అందరూ చేస్తే అవుతుంది అవుతుంది అని కూర్చుంటే అందరూ ఎప్పటికీ చేరు, ఆ పని ఎప్పటికీ కానే కాదు. సో అందుకని ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. అయితే ద జర్నీ వీ కాల్ లైఫ్, జీవితం అనేటువంటి ప్రయాణం షుడ్ బి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనుకుంటాం మనం? మన జీవితం అనేటువంటి ప్రయాణము ఎలా ఉండాలి? పీస్ఫుల్గా, ఇంకా హ్యాపీగా. అందరూ కోరుకునేది అదేనా? అంతే కదా, ఏం చేసినా ఎన్ని చేసినా జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటండి? జీవితం ప్రశాంతంగా ఉండాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి అనేసి. అయితే మరి ఆ హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుంది అంటే, హ్యాపీనెస్ ఈజ్ కంప్లీట్ హార్మోనీ ఆఫ్ ఏంటి, జీవితంలో హ్యాపీనెస్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, దేంతోనే ఆధారపడి ఉంది యాక్చువల్గా హ్యాపీనెస్ అనేది? ధనంతోనా, సంపత్తితోనా, వస్తువులతోనా, వైభవాలతోనా, దేంతో ఆధారపడి ఉంది అసలు? వాటన్నింటితోనే రాదు, అవన్నింటితోనే వస్తుంది. హ్యాపీగా ఉండగలుగుతాము, పీస్ఫుల్గా ఉండాలనుకోవడము అది మన యొక్క భ్రమ. ప్రస్తుతము మనిషి ఆ భ్రమలోనే ఉన్నాడు, అవునా కాదు చెప్పండి, ఏమంటారు కదా? వాటన్నింటితోనే జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎక్కడికో ఏదో స్థానానికి వెళ్తాయనే మనకి ప్రశాంతత కలుగుతుంది, అదే భ్రమలో ఉన్నారు. కానీ కాదు, అది దేనిపైన ఆధారపడి ఉంది, దేనితో ముడిపడి ఉంది అంటే థాట్, వర్డ్ అండ్ యాక్షన్. ఆ కంప్లీట్ హ్యాపీనెస్ అనేది, ఆ పీస్ఫుల్గా ఉండటం అనేది దేనితో ముడిపడి ఉంది? మన యొక్క మనస, వాచ, కర్మన, ఈ మూడింటితోని అది హ్యాపీనెస్ అనేది ముడిపడి ఉంది. అయితే ఎలా అయితే ఒక వెహికల్ అనేది రోడ్డు పైన సాఫీగా నడవాలి అంటే దానికి ఎన్నో పార్ట్స్ అవసరం కదా. అన్నింటి యొక్క హార్మనీ ఎప్పుడైతే ఉంటుందో, అది చిన్న నట్టే కావచ్చు, చిన్న స్క్రూయే కావచ్చు, లూజ్ అయిపోయింది అనుకోండి, వెహికల్ ఎక్కడైనా కనిపించని చోటదే స్మూత్ గా వెళ్తుందా? వెహికల్ స్మూత్ గా వెళ్తుందా? వెళ్తుందా? అది సౌండే రావచ్చు, కదలికనే ఉండొచ్చు, కానీ స్మూత్ గా అయితే వెళ్ళదు. ఎలాగైతే అక్కడ అన్ని పార్ట్స్ యొక్క హార్మని కదా, ప్రతి దానికి ఒకదానికొకటి ఏముంటుంది, లింక్ ఉంటుంది, అన్ని కలిస్తేనే ఒక వెహికల్. అందులో ఏ ఒక్కటి లేకపోయినా సరిగ్గా స్మూత్ గా ఉండదు. అదే ఇక్కడ మనం చూస్తున్న వెహికల్, హార్మని బిట్వీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అండ్ మెషిన్ పార్ట్స్ కదా. అలాగే ఒక వెహికల్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు బస్సే తీసుకోండి, ట్రైనే తీసుకోండి, ఫ్లైటే తీసుకోండి, ఒక బస్సు అయినా చేరుకోవాలి అంటే దాని కింద ఎంత మంది పనిచేస్తుంటారు? ఆఫీస్ స్టాఫ్ దగ్గర నుంచి బస్సు డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, వీళ్ళందరికీ పరస్పరంలో పరస్పర అవగాహన సద్భావన ఉన్నప్పుడు మాత్రమే ఒక వెహికల్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేరుకోగలుగుతుంది కదా. నాకు ఎవరితో, వీళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదు, వాళ్ళతో సంబంధం లేదు అని అన్నారనుకోండి, టైం చేరుకుంటుందా? లేదు. సద్భావన అనేది ఇలా వీటిలో ఎక్కడైతే అవసరమో, అదేవిధంగా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి కూడా పరస్పర సద్భావన అనేది చాలా అవసరము. మరి ఏంటి అసలు ఫ్యామిలీ అంటే అర్థము? ఫ్యామిలీ యొక్క స్పెల్లింగ్ ఏంటి? ఎఫ్ఏ. ఏంటి మరి అసలు అంటే? ఫాదర్ అండ్ మదర్, ఇంకా చిల్డ్రన్. ఎలా ఉండాలి పరస్పరంలో? ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. ఈ రోజుల్లో ఎందుకు ఉమ్మడి కుటుంబాలు లేకుండా అయిపోయింది? ఎందుకు లేవు? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే 20 మంది, 30 మంది, 40 మంది కదా, ఎంతో మంచిగా ఉండేవారు. కానీ నవే డేస్ అది కరువైపోయింది. ఎక్కడో చోట చూస్తున్నాం మనం ఉమ్మడి కుటుంబాలంటే. కారణం ఏంటి అంటే పరస్పరంలో ఆ ప్రేమ ఆప్యాయతలు లేక కదా, స్వార్థం అనేది పెరిగిపోయింది. సో అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నిజానికి కుటుంబం అనేది ఆనందంగా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. సో అందుకే ఏం కావాలి, ట్రూ లవ్ అనేది పరస్పర సంబంధాల్లో ఉండాలి. అయితే అదేవిధంగా ఎక్కడైతే మనం పనిచేస్తామో, కేవలం ఇంట్లోనే కాదు, మనం ఆఫీసులోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, ఎక్కడైనా కలిసి ఎప్పుడైతే పనిచేస్తామో టీం అనేది ఏమంటారు. టీం అంటేనే ఏంటి, కలిసి పనిచేసేది కదా. అంటే అర్థము టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అందుకనే అంటారు కలిసి ఉంటే కలదు సుఖము. కలిసి టీంగా ఉన్నప్పుడు వారిని మధ్యలో ఎవరు కూడా విడదీయలేరు, వేరు చేయలేరు. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు చూడండి, ఒక కట్టెల మోపును తీసుకొచ్చి దాన్ని అమాంతంగా విరవండి అంటే ఎవరు విరవలేరు కదా, చాలా కష్టం అవుతుంది. అదే వేరు చేస్తే, బ్రిటిషర్స్ ఎందుకు పరిపాలించగలిగారు అన్ని ఇయర్స్ ఇక్కడ భారతదేశంలో చెప్పండి? విభజించి పరిపాలించి, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు కదా. భారతీయులకి పరస్పరంలోని ఏం చేశారు, ఒకరి మీద ఒకరికి. సో యూనిటీ లేకపోయింది, కాబట్టే బానిసత్వంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. సో మరి అలా బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే, ఏ పనైనా సరే మంచిగా జరగాలి అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి టీం కదా. అది లేకపోతే గనక ఏమవుతుంది, పరస్పరంలో అంతా దూరం అయిపోయి చిన్న భిన్నం అయిపోతుంది. సో అది రానివ్వకుండా కలిసి ఉండాలి. అలాగే హార్మనీ అనేది ఇంకే విషయాల్లో ఉండాలి అంటే రిలీజియస్, అయితే ఇక్కడ చూడండి హార్మనీ బిట్వీన్ రిలీజియన్స్ కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్. అంటే సోదర భాతృత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? హిందూ సిక్ ఈసాయి ఆపస్ మే భాయి భాయి కదా, బై హార్ట్ చేసాం అవునా కదా, కంఠస్థం పెట్టేశాం హిందూ సిక్ ఈసాయి ఆపస్ మే భాయి భాయి అని అవునా కదా, కంఠస్థం చేసామా? కానీ రియల్ గా భావన ఉందా? హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా అందరూ కూడా పరస్పరంలో సోదరులే అనేది మనం కేవలం అనుకోవడం వరకే, కానీ నిజంగా సోదర భాతృత్వం అనేది ఉందా? ఉందా? అలా ఉంటే గనక ఇన్ని గొడవలు ఇన్ని యుద్ధాలు చెరకో. అసలు వచ్చింది ఆత్మిక రూపంలో అందరూ కూడా సోదరులే, కానీ అది మర్చిపోయాము ఆత్మ అనే విషయము. కాబట్టి దేహాన్ని చూస్తూ మీరు వేరు మేం వేరు అని చెప్పేసి అనుకుంటూ ఆపస్మే భాయి భాయికి బదులుగా ఆపస్మే ఇప్పుడు ఎలా అయిపోయారంతా కసాయి వాళ్ళుగా అయిపోయారు. కానీ తిరిగి మళ్ళీ అది ఎప్పుడైతే ప్రతి ఒక్కరి లోపల వస్తుందో ఆత్మ ఆత్మ భాయి భాయి, ఎందుకంటే అందరూ కూడా సర్వాత్మలు కూడా భగవంతుని ఓ తండ్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అవునా కాదా? మరి భగవంతుని ఓ తండ్రి అని చెప్పి గాడ్ ఫాదర్ అని పిలిస్తే మరి ఆ తండ్రికి సృష్టిలో ఉన్న సర్వాత్మలు ఏమవుతారు? ఏమవుతారు? సంతానం కదా, అందరూ పిల్లలే, భగవంతునికి అందరం పిల్లలమే. మరి పిల్లలు పిల్లలు పరస్పరంలో ఏమవుతారండి? ఏమవుతారు? సోదరులే. ఆత్మిక రూపంలో సోదరులు, దేహం రూపంలో చూస్తే సోదరి సోదరులు. అంటే ఎప్పుడైతే మనం ఆత్మిక భావనతోని ఉంటామో అప్పుడే నిజంగా అందరం కలిసి సోదరులము అనే భావనలో ఉంటామో అప్పుడు ఎక్కడా కూడా ఈ మతాల గురించి కానీ ఇంకా దేని గురించి కానీ ద్వేషం కానీ స్వార్థం కానీ ఏవి మనస్పర్ధలు రావు. ఎందుకంటే ఆత్మకు అసలు లింగ భేదమే లేదు, జాతి భేదమే లేదు, ఆత్మ అంటేనే ఒక శక్తి స్వరూపం కదా, ఒక పాయింట్ ఆఫ్ లైట్. దేహం చూడటానికి రకరకాలుగా ఉన్నా దేహంలో ఉన్నటువంటి రక్తమైతే ఎవరిదైనా కానివ్వండి, అది బ్రిటిషర్స్దే కావచ్చు లేకపోతే ఇంకెవరిదే కావచ్చు ఇంకెవరిదైనా కావచ్చు, అందరిది ఏ కలర్ ఉంటుందండి? బ్రిటిషర్స్ది తెల్లగా, భారతీయులదేమో నల్లగా ఉంటుందా? ఒక్కొక్కరిది ఒక్కొక్క కలర్, అందరిది రెడ్డే. తెలుసు ఆ విషయం, కానీ ఆ ఫీలింగ్లో ఆ భావనలో ఉండట్లేదు కదా. తిరిగి మళ్ళీ అందులోకి రావాలి, అప్పుడే ఈ గొడవలు ఇవన్నీ కూడా సమాప్తం అవుతాయని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. సో అందరికీ అన్ని ధర్మాల మధ్యలోని ఏముండాలి, సద్భావన అనేది ఉండాలి. అయితే ఎలా అయితే ఒక గిటార్లో చూడండి, దానికి ఎన్నో వైర్లు ఉంటాయి కదా గిటార్లో, కానీ ఆ అన్ని వైర్లకి పరస్పరంలో ఎప్పుడైతే హార్మనీ అనేది ఉంటుందో అప్పుడే దాని నుంచి ఒక మంచి మ్యూజిక్ అనేది బయటకు వస్తుంది. అదే వాటికి పరస్పరంలో ఆ హార్మనీ అనేది లేదనుకోండి, అది వీణనే కావచ్చు గిటారే కావచ్చు, వాటికి నుంచి వచ్చేటువంటి మనం వాయిస్తే దాని నుంచి వచ్చేది మ్యూజిక్ కాదు, అప్పుడు ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వినటానికి మంచిగా అనిపించదు, అదే మ్యూజిక్ అయితే వినసొంపుగా ఉంటుంది. ఎప్పుడు ఉంటున్నది? ఆ యొక్క సద్భావన పరస్పరంలో ఉన్నప్పుడే. అదే మనం చూస్తున్నాము, లైఫ్ రిజెంబుల్స్ ఏ ఫోర్ స్ట్రింగ్ గిటార్ అండ్ ఈచ్ స్ట్రింగ్ రిజెంబుల్స్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
కదా జీవితం అనేది ఇలాగా నాలుగు వైర్లతో ఉన్నటువంటి ఒక గిటార్ లాంటిది. అయితే ఈ వైర్లకు కూడా పరస్పరంలో ఒకదానికొకటి సంబంధం అనేది ఉంటుంది. హార్మని షుడ్ బి ఇన్. అలాగే జీవితంలోని కూడా నాలుగు వైర్లు ఏంటి అసలు అంటే, ఏ వైర్లకి మధ్యలోని సంబంధం ఉండాలి అంటే అది ఒకటి భౌతిక పరంగా ఫిజికల్ ఆస్పెక్ట్ లో, ఇంకొకటి ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ అంటే మానసిక పరంగా, ఇంకా మూడవది సోషల్ ఆస్పెక్ట్, ఇంకా నాలుగవది స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఈ నాలుగు కూడా జీవితంలో ఉండాలి. ఈ నాలుగింటికి కూడా పరస్పరంలో సద్భావన అనేది ఉండాలి. అయితే ఇప్పుడు కనుక మనం మన యొక్క ఈ నాలుగింటితో మన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తే గనక, లెట్స్ బిగిన్. అయితే మన జర్నీలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సైన్ అందరికీ తెలుసు కదా, ఏం చెప్పండి ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఒకటి స్లోప్ లేదా అప్ కదా, స్లోప్ అని అనొచ్చు, అప్ అని కూడా అనొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించినట్లయితే, మనం వెహికల్ ని డ్రైవ్ చేస్తూ ఒకసారి అప్ లోకి వెళ్తున్నప్పుడు మనం ఏ విషయం పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం అప్ లోకి వెళ్తూ ఉంటే మన వెహికల్ తో అక్కడ దేనిపైన మనం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది? అప్ లోకి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి? రేస్ చేస్తూ అంతే కంట్రోల్ లో కూడా ఉండాలి కదా. రేస్ చేస్తూ ఒకవేళ కంట్రోల్ తప్పితే గనక మనం పైకి వెళ్తూ, పైకి వెళ్ళాం అక్కడ వెళ్ళిన తర్వాత ఒకవేళ కంట్రోల్ తప్పితే ఏమవుతుంది? ఎంత పైకి వెళ్ళాము మళ్ళీ అంతే కిందకి రాము, పడతాం కదా. దాని కిందకి రావటము అని అనరు, ఏమంటారు అప్పుడు? పైకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ తప్పితే పడటం అవుతుంది, రావటం అవదు. రావటం అంటే సేఫ్ గా, పడటం అంటే దెబ్బలు. రెండింటికి అర్థం వేరే కదా. అలాగే మనం లైఫ్ లో కొన్నిసార్లు చాలా కష్టపడి పైకి వెళ్తాం. ఎంత పైకి వెళ్తామో అంతే అంతే కంట్రోల్లో గనక ఉంటే మనం ఆ లెవెల్లో ఉండగలుగుతాం. ఒకవేళ కంట్రోల్ తప్పితే గనక పడటమే. మనం ప్రాక్టికల్ గా ఎన్నో ఇన్సిడెంట్ ని చూస్తూ ఉంటాం. కొంతమంది ఎంతో మంచిగా చదువుకొని బాగా కష్టపడి ఒక లెవెల్కి, ఒక స్టేటస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు అన్ని అథారిటీస్ ఉన్నాయి, నాది అధికారము అని చెప్పి అక్కడ కంట్రోల్ తప్పితే గనక ఎక్కడానికి టైం పడుతుంది? పడటానికి టైం అవసరం లేదు. అవునా కాదా? అవసరం లేదు. సో అలా పడిన తర్వాత, నుజ్జు నుజ్జు అయిన తర్వాత మళ్ళీ మంచిగా అవ్వాలంటే, అంటే జీవితంలో అలా పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టేటస్. అందుకని అంటారు చూడండి, ఏది పోయినా తిరిగి తెచ్చుకోవచ్చేమో. ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ చెప్తారు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అర్థమైందా? వెల్త్ అంటే సంపద పోగొట్టుకుంటే పర్వాలే, పోయినా పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే గనక కొంచెం పోయినట్టే మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడాలి కదా, పోయిన ఆరోగ్యం మళ్ళీ రావాలంటే. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, చచ్చిపోతే కాదు, క్యారెక్టర్ పాడైతే గనక, క్యారెక్టర్కి మచ్చ వస్తే గనక ఇక అన్ని పోయినట్టే కదా. ఒక వైట్ పేపర్ ప్లెయిన్ గా ఉంటే అది అఫీషియల్ గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అదే ఒక చిన్న పెన్ ది మార్క్ పడింది అనుకోండి, యూజ్ చేస్తాం అఫీషియల్ గా, చెయ్యం, పనికిరాదు అది. సో అది క్యారెక్టర్. సో అది పోకుండా మనం జాగ్రత్త పడాలి. క్యారెక్టర్ పైన మచ్చ రావద్దు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అవర్ లైఫ్ జర్నీ ఇస్ కంపారిటివ్లీ ఈజీ అట్ స్టీప్ డీసెంట్. కిందకి రావటం ఈజీయే, పై వెళ్ళటం చాలా కష్టం అన్నమాట. అయితే అలాగే ఫిజికల్ ఆస్పెక్ట్ లో ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటది, నో ఎంట్రీ. అయితే ఇక్కడ దేనికి నో ఎంట్రీ ఇవ్వాలి? ఫిజికల్ గా చెప్పండి, చదవండి, అందరు చదవండి ఒకసారి. నో ఎంట్రీ టు సిగరెట్, గుట్కా అండ్ ఆల్కహాల్. ఏం చేయాలి? నో ఎంట్రీ చేద్దామా? ఎప్పటి నుంచి ఎవరెవరికి అలవాటు ఉంది చేతులు ఎత్తండి? అందరికీ ఉంది, కానీ కొద్దిమంది చేతులు ఎత్తున్నారా? పర్లేదు, ఇక్కడ మీరు భగవంతుని ఎదురుగా పెట్టుకొని చేతులు ఎత్తండి. ఎవరెవరికి అలవాటు ఉంది? ఎవరెవరు పోను మానాలనుకుంటున్నారు చెప్పండి? ఎవరెవరు మానాలనుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఎవరికి అలవాటు లేదా? మూ మాట పడద్దు, ఎవరు ఏమనుకోరు. ఇక్కడ మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేయాలను, పాయింట్అవుట్ చేయాలని అస్సలే కాదు. మీరందరూ కూడా బ్రదర్స్ లాంటి వాళ్ళే, అవునా కదా? సో అలవాటు లేని వాళ్ళ చేతులు ఎత్తండి. అందరూనా? ఓకే, తాగి తాగి మానేశారు కదా. ఓకే, అలవాటు లేని వాళ్ళు ఉన్నారు ఎక్కువగా కాబట్టి చాలా 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 సంతోషం అనిపిస్తుంది. మాక్సిమం లేదు, కానీ ఉన్నవాళ్ళు మాత్రం ఏం చేయాలి? నో ఎంట్రీ. వీటిని మాత్రం రానివ్వద్దు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకో సిగ్నల్ చూస్తున్నాం. ఏంటిది చెప్పండి? ఇది యూటర్న్ వద్దు, యూటర్న్ వద్దు, ప్రొహిబిటెడ్ కదా. వన్స్ ఎడిక్టెడ్ యూటర్న్ ప్రొహిబిటెడ్. ఒకసారి గనక మనం దూరం ఉంటే యూటర్న్ అంటే అటువైపు గనక వెళ్ళకపోతే ఎవరికి ఆరోగ్యం? సెల్ఫ్. అలా అనుకుంటారు కానీ నిజానికి ఏం పాడవు, మళ్ళీ సెట్ అవుతుంది. మన యొక్క ఆలోచన విధానాన్ని మొదట మార్చుకుంటే అన్ని సెట్ అవుతాయి, సెట్ అవుతాయి, తప్పకుండా అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం నో పార్కింగ్. అయితే దేని దగ్గర నో పార్కింగ్ ఉండాలి? నో పార్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ షాప్ సెల్లింగ్ దీస్ మెటీరియల్స్. ఎక్కడైతే ఈ వస్తువులు అమ్ముతారో, ఏ వస్తువులు? సో అక్కడ మన వెహికల్ ని పార్క్ చెయ్యద్దు. ఏ వెహికల్? ఏ వెహికల్? దేహం అనే వెహికల్ ని పార్క్ చెయ్యద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఫిజికల్ ఆస్పెక్ట్, భౌతికంగా ఎలా ఉండాలి చెడు అలవాట్లకు. అండ్ ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ కి వస్తే ఇక్కడ ఒక సిగ్నల్ చూస్తున్నాం. ఏంటిది? అదేంటి? స్పీడ్ బ్రేకర్స్ కదా. ఏంటి అసలు స్పీడ్ బ్రేకర్స్? ఫేస్ రఫ్ రోడ్స్ విత్ కూల్ అండ్ కామ్ మైండ్. అర్థమైందా? పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా అయితే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మన వెహికల్ ని ఎలా డ్రైవ్ చేస్తాము? ప్లెయిన్ గా ఉన్నప్పుడు మనం ఎంత స్పీడ్ లో వెళ్తామో అంతే స్పీడ్ లోని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు వెళ్తే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కి ఏం నష్టం లేదు, అవ్వదు. నష్టం ఎవరికి? ఆ స్పీడ్ లో వెళ్తే కదా. సో అలాగే పరిస్థితులు వచ్చినప్పుడు మన యొక్క మైండ్ ని ఎలా ఉంచుకోవాలి? కూల్ గా ఉంచుకోవాలి, ఇంకా కామ్ గా. కూల్ అండ్ కామ్. ఇప్పుడు సముద్రంలో అలలు చాలా వచ్చినప్పుడు దాని లోతు ఎంత అనేది మనం కనుక్కుందామంటే కనుక్కోలేం కదా. అలలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే దాని డెప్త్ ఎంత అనేది తెలుసుకోగలుగుతాం. అలాగే జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారం కనుక్కోవాలి అంటే ఎందుకు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దీని కారణము, ఇలా వీటిలోని కనుక మనం అలజడిలో ఉంటే సమస్యకి పరిష్కారం మనం కనుక్కోలేము. సో ఆ సమయంలో ఎలా ఉండాలి మనం? నిశ్చలంగా ఉండాలి. నిశ్చలంగా అలజడి అనేది లోపల మన ఆలోచనలో అలజడి ఉండద్దు. అప్పుడు మాత్రమే మనం పరిష్కారం అనేది కనుక్కోగలుగుతాము. అయితే ఆ సమయంలో మన యొక్క స్పీడ్ లిమిట్ దేంది? కొన్ని చోట్ల ఈ స్పీడ్ లిమిట్ పెడతారు కదా. ఎక్కడెక్కడ పెడతారు చెప్పండి కదా. సో లిమిట్ తక్కువ ఉండాలి. అలాగే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన ఆలోచన వేగాన్ని కూడా ఏం చేయాలి? తగ్గించాలి, పెంచాలి కాదు. చాలా తగ్గించాలి. ఎంత మన ఆలోచనని తగ్గిస్తామో అంత అప్పుడు ఆ వెహికల్ అంటే ఆ పరిస్థితిని మనం దాటగలుగుతాం. ఎక్కువగా ఆలోచించేస్తే ఏదో పరిష్కారం దొరుకుతుందని అనుకోవద్దు. సో అలాగా ఇక్కడ కూడా మేము ఈ ఆర్గనైజేషన్లో రోజు కూడా మన యొక్క ఆలోచనల్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మధ్య మధ్యలోని రోడ్డు పైన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. అలాగే ఆ సిగ్నల్స్ దగ్గర ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఎందుకు ఆపాలి? అందరు ఎవరు మటుకు వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారనుకోండి అవుతాయి కదా. అలాగే మన ఆలోచనలో కూడా కంట్రోల్ లేకపోతే యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఆ యాక్సిడెంట్స్ ని ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూస్తున్నాము, డిప్రెషన్ అని చెప్పి. అవునా కదా? డిప్రెషన్ అనేది ఒక బయట నుంచి వచ్చేటువంటి వైరస్ తోనూ, బ్యాక్టీరియాతోనూ, ఇంకా దేంతోనూ వచ్చే డిసీజ్ కాదు. అది దేంతో వచ్చేది? అది ఆలోచనలతోనే. ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా, ఎంత మంచి టాలెంటెడ్ పీపుల్ అయినా సరే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు? సో అలాగా డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఎప్పుడు మన యొక్క ఆలోచన వేగాన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? అవి ఎంత ఎక్కువగా వస్తాయో అంత మన యొక్క ఆలోచనని తగ్గించుకోవాలి. ఆ స్పీడ్ ని మాత్రం తగ్గించుకోవాలి. లిమిట్ ద స్పీడ్ ఆఫ్ యువర్ థాట్స్ కదా. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కదా. వెహికల్లో మనం స్పీడ్గా రై రై మనం వెళ్ళిపోతుంటే డ్రైవ్ చేసుకొని అబ్బా చాలా ఎంజాయ్ చేస్తుంటాం కదా. ఎంత ఎంజాయ్ అంతే డేంజర్ కూడా. సో అందుకని అంత స్పీడ్గా మన ఆలోచనలు ఉండద్దు. అలాగే ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంకో సిగ్నల్ ఏంటి అంటే, ఇక్కడ గాడ్ ఉన్నాడనా లేడనా కదా. అప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి కదా. ట్రైన్ వచ్చే చోట పెడతారు కదా. సో ఇక్కడ ఏంటి అసలు అంటే అన్గార్డెడ్ లెవెల్. అవర్ నెగటివ్ సంస్కార్స్ ఆర్ ద అన్గార్డెడ్ లెవెల్ క్రాసింగ్. అంటే గాడ్ లేకుండా ఉంది, క్రాస్ చేసినప్పుడు మరి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. వెరీ డేంజరస్, బీ కేర్ఫుల్ అంటే అర్థము. మన యొక్క నెగటివ్ సంస్కారాలు ఏం చేస్తాయి? చాలా డేంజర్. మనలో ఉన్న నెగటివ్ సంస్కారాలు చాలా డేంజర్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సంస్కారాల్లోకి వెళ్ళద్దు. ఏంటది అంటే ఎక్స్ప్లోజివ్స్. ఇక్కడ చూస్తుంది సిగ్నల్ ఏంటి అంటే ఎక్కడైనా సరే ఇది ఈగో సరే, కానీ అదేంటి చాలా ఈగో అనేది ఏంటి? అలాగే మనలో ఉన్నటువంటి ఈగో ఏం చేస్తుంది? మనల్ని అన్నింటికి కూడా దూరం చేస్తుంది. ఈర్ష్యతో మండిపోతున్నాడు అంట. ఎవరికైతే ఈర్ష్య ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు కడుపులో మంటనే వస్తుంది. అప్పుడు ఏం వేసుకోవాలి? జెలసీలు వేసుకోవాలి. లోపల జెలసీ ఉంటే ఏం వేసుకోవాలి కదా. అందుకని ఈగో అనేది ఉండద్దు. భగవంతుడి నుంచి అందరి నుంచి కూడా అది దూరం చేస్తుంది. ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం, ఈ సిగ్నల్ ఏంటి? ఆ ఫ్లేమబుల్ అంటే ఏంటి? అసలు మనలో ఉన్నటువంటి ఈర్ష అది నిజానికి మనల్ని దహించి వేస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ఇంకొక సిగ్నల్ ఏంటిది? డేంజర్. అయితే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ కి వస్తే మన లోపల ఉండేది ఫిజికల్ గా ఉండేది కనిపించేది కాదు. ఈగో కానివ్వండి, జెలసీ కానివ్వండి, ఇవి లోపల ఉండేవి కదా. సో అలాగే ఇక్కడ మన లోపల ఉన్నటువంటి డేంజర్ ఏంటి? అసలు అన్నింటికంటే డేంజరస్ ఏంటి అంటే యాంగర్. అందుకనే అంటారు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎవరు శాంతంగా ఉండాలి? నేను అంటే ఫిజికల్ బాడీనా? ఆత్మ. ఆత్మలో ఉన్నదేంటి? మనస్సు. మనస్సు శాంతిగా ఉండాలి. ఒకరి గురించి ఈర్ష్యగా ఉండద్దు, ఒకరి పైన ద్వేషంతో ఉండద్దు. ఇదంతా కూడా మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అందుకనే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ అని అనటం జరిగింది. సో యాంగర్ ఎంత డేంజర్ అంటే దానికి జస్ట్ వన్ లెటర్ యాడ్ చేయండి అది చాలా డేంజర్ అయిపోతుంది. సో దాని జోలికి ఎప్పుడు వెళ్ళద్దు. అలాగే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంకొక సిగ్నల్ ఏంటి అంటే ఏంటి చెప్పండి? ఓవర్ టేకింగ్ చేయాలా చేయదు? ఏంటి ఓవర్ టేకింగ్ ప్రొహిబిటెడ్ అంటే ఈ నెగటివ్ సంస్కారాలు, కోపం కానీ ద్వేషం కానీ ఈర్ష్య కానీ ఇటువైపు ఓవర్ టేక్ చేయద్దు. వాళ్ళేంటి, నేను చూస్తా కదా కోపంలోకి వచ్చాయి కదా ఇలాంటివన్నీ వస్తాయి. సో ఓవర్ టేక్ చేయద్దు. ఇట్ వుడ్ మేక్ అవర్ యాక్షన్స్ నెగటివ్. ఫస్ట్ కోపం వచ్చేది లోపల, ఆ తర్వాతనే ఆ కోపంతో యాక్షన్స్ కూడా నెగటివ్ గా మారిపోతాయి. సో ఓవర్ టేక్ చేయద్దు. అలాగే సోషల్ ఆస్పెక్ట్ లోని చూస్తే ఇక్కడ మనం చూస్తున్నటువంటి సైన్ ఏంటి? చెయ్యొచ్చు కదా. పీపుల్ హూమ్ వీ లైక్ వీ గివ్ గ్రీన్ సిగ్నల్ ఫర్ పెడిస్ట్రైన్ క్రాసింగ్ అంటే మనం ఎప్పుడైతే మనము ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చేమో కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే అప్పుడు అంత ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మనం ఇష్టపడచ్చు అది గొప్ప కాదు, కానీ మనల్ందరూ ఇష్టపడటం అది గొప్ప. సో సమాజంలోని కానివ్వండి ఎక్కడైనా సరే మనము అన్నింట ముందుకు వెళ్ళాలి అంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అంటే మనము అందరికీ నచ్చినట్లు ఉండాలి, అందరితోనూ కూడా ప్రేమతోనే ఉండాలి. అది సోషల్ ఆస్పెక్ట్ లోకి వస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇంకోటి ఏంటి? పెడిస్ట్రైన్ ప్రొహిబిటెడ్ అన్నమాట. పీపుల్ హూ వీ డిస్లైక్ వీ గివ్ రెడ్ సిగ్నల్ ఇండికేటింగ్ పెడిస్ట్రే ప్రొహిబిటెడ్ అంటే ఎవరైతే చెడు అలవాట్లతో చెడు మార్గంలో ఉంటారో అటువైపు మనం వెళ్ళద్దు. అందుకే అంటారు చూడండి సాంగత్య దోషము అనేసి. ఎవరితోనైతే మనం సహవాసం చేస్తామో 6 నెలలు సహవాసం చేస్తేనే వారే వీరవుతారు అని చెప్పేసంట. మన లోపల అలవాట్లు లేకపోవచ్చు, మన సంస్కారం అలాంటిది లేకపోవచ్చు, కానీ మనం అలాంటి సంస్కారాలు ఉండే వాళ్ళతో గనక చేస్తే తప్పకుండా మనం కూడా అలాగే అయిపోతాం. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళద్దు. అది ఇంకా సోషల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఇక్కడ స్కూల్ జోన్ ఉంది. ఎలా వెళ్ళాలి మరి? అయితే దీని అర్థం ఏంటి అంటే, ఒక్కసారి గనక చిన్న పిల్లల్ని గనక అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అసలు ఏ కల్మషం తెలియకుండా నిష్కల్మషంగా ఉంటారు, ఎంతో ఇన్నోసెంట్ గా ఉంటారు. సో అలాగా మనం కూడా చెడు నుంచి ఎప్పుడైతే నిష్కల్మషంగా ఉంటామంటే అదంటే ఏంటో మనం తెలియకుండా ఉంటామో, అప్పుడు నిజంగా మనం అందరికీ ప్రియులమవుతాం. చిన్నపిల్లలంటే అందరికీ ఇష్టమే. ఇష్టపడతారా లేదా? అందరూ ఇష్టపడతారు. ఎందుకు? ఎందుకు ఇష్టపడతారంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇన్నోసెన్స్. సో మన లోపల కూడా ఆ క్వాలిటీ అనేది ఉండాలి. సో అందుకని వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ గా ఉంటారు. అది మనం మన లోపల గ్రహించాలి. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటి, హార్న్ కొట్టదు. అయితే ఇక్కడ జీవితంలో ఎక్కడ హార్న్ కొట్టద్దు అంటే, మనం ఎంత పైకి వెళ్ళినా ఎంత గొప్ప వాళ్ళమైనా సరే మన గురించి మనము హార్న్ ఎప్పుడు కూడా కొట్టుకోవద్దు. నేను ఇంతటి వాడిని కొంతమంది సెల్ఫ్ డబ్బా కొడతారు చూడండి, కొట్టద్దు. సో హార్న్ ప్రొహిబిటెడ్ బికాస్ పీపుల్ లైక్ హంబల్ డౌన్ టు ఎర్త్ నేచర్ కదా. వాళ్ళు ఎలా ఉంటారు? పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా కిందకి వంగే ఉంటారు. సో అలాగా మనం ఎంత పైకి, అందుకనే అంటుంటారు కదా మొక్క ఎంత పైకి ఎదుగుతూ ఉంటుందో అంతది అప్పుడే కదా అది అందరికీ నీడని ఇవ్వగలుగుతుంది. అవునా కదా? స్ట్రైట్ గా వెళ్ళినటువంటి తాటి చెట్టు దాన్ని చూసుకుంటారు రోడ్డు పక్క ఇటు పక్క అటు పక్క తాటి చెట్లు ఎక్కడైనా ఉన్నాయా అనేసి, నీడ ఇస్తుంది అనేసి. వంగి ఉన్న చెట్లే నీడని ఇవ్వగలుగుతాయి. సో మనం ఎంత పైకి వెళ్తూ ఉంటామో అంత వంగి ఉన్నామనుకోండి అంత మనం అందరికీ కూడా సహాయం చేయగలుగుతాము. అందరూ అప్పుడే మన దగ్గరికి వస్తారు. మనము నిటారుగా ఉంటే, ఈగోతోనే ఉంటే మన దగ్గరికి ఎవరూ రారు. సో వంగి ఉండాలి. అలాగే సోషల్ ఆస్పెక్ట్ లోకి వస్తే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సైన్ గార్డెడ్ లెవెల్ క్రాసింగ్, గార్డ్ ఉన్నాడు. సో నిశ్చింతగా వెళ్ళొచ్చు అంటే అర్థము అవర్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ గార్డెడ్ లెవెల్ క్రాసింగ్ విచ్ వుడ్ ఆల్వేస్ కీప్స్ అస్ సేఫ్. అంటే పరస్పర సంబంధాలు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో, అందరితోనూ మనం మంచిగా ఉంటే ఆ సంబంధాలే మనల్ని సురక్షితంగా ఉంచుతాయి, మనం సేఫ్గా ఉంటాం. సంబంధాలు మంచిగా ఉంటే అందరితోనూ సంబంధాలని ఆ విధంగా మంచిగా ప్రేమతో మెయింటైన్ చేయాలి. అండ్ లాస్ట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లోకి వస్తే, ఇప్పటి వరకు 3 తెలుసుకున్నాం. ఒకటేంటి, ఫిజికల్ ఆస్పెక్ట్ భౌతికంగా, ఇంకా ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్, అలాగే సోషల్ ఆస్పెక్ట్. ఇంకా లాస్ట్ వన్ ఏంటి, స్పిరిచువల్ ఆస్పెక్ట్ లోకి వస్తే గనక ఇక్కడ మనం చూస్తున్నటువంటి సిగ్నల్స్ ఏంటి, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. ఇవి దేని ఇండికేట్ చేస్తాయండి? రెడ్ అనేది ఐ బాల్ కదా. ఇక్కడ కూడా మీరు 2 డేస్ నుంచి చూస్తున్నారు, రెడ్ అనేది కదా ఎప్పుడు కూడా క్లాస్ కి ముందు తర్వాత రెడ్ లైట్ వేస్తున్నారా లేదా? వేస్తున్నారు కదా. ఎందుకు వేస్తున్నారు మరి చెప్పండి? ఎందుకు అంటే రెడ్ లైట్ ఎలా అయితే బయట రెడ్ లైట్ కనిపిస్తే అందరూ ఆగిపోతారో, ఇక్కడ కూడా రెడ్ లైట్ అనేది ఫిజికల్ గా ఆగిపోవటం కాదు, మన ఆలోచనలతో ఆగిపోవాలి. వేరే ఏ ఆలోచన లేకుండా రిలాక్స్ అవ్వాలి. సో అది రెడ్ ఇండికేట్స్ అంటే రిలాక్స్. ఇక్కడ రెడ్ లైట్ వేయటంలో అర్థం అది, మనం మన యొక్క ఆలోచనలతో రిలాక్స్ అయిపోవాలి. అండ్ ఎల్లో ఇండికేట్స్ చూసుకొని వెళ్ళండి కదా, మార్నింగ్ అవర్స్ ఎల్లో లైట్ ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో అంటే అర్థము యువర్ ఐడెంటిటీ, మిమ్మల్ని మీరు చూసుకొని వెళ్ళండి జీవితంలో. అండ్ లాస్ట్ గ్రీన్, గాడ్స్ రియలైజేషన్. ఎప్పుడైతే అన్ని విషయాల నుంచి, భౌతిక విషయాల నుంచి రిలాక్స్ అయ్యి మన యొక్క ట్రూ ఐడెంటిటీ ఏంటి అనేది మనం తెలుసుకుంటామో, అప్పుడు గాడ్స్ రియలైజేషన్ అనేది మనకి అవుతుంది. భగవంతుణ్ణి మనం అనుభూతి చేయాలి అంటే అంత ఈజీ కాదు, దానికి ముందు మనల్ని మనం తెలుసుకోవాలి, అప్పుడే భగవంతుని యొక్క అనుభూతి జరుగుతుంది. అండ్ అదేవిధంగా స్పిరిచువల్ ఆస్పెక్ట్ లోకి వస్తే, స్పిరిచువాలిటీ అనేది ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి చెందింది కాదు. ఆధ్యాత్మికత అనేది ఇవన్నింటికి కూడా అతీతమైనది, అన్నింటికీ అతీతమైనది. అందరికీ కూడా ఒకటే ఆధ్యాత్మికత అంటే, వీళ్ళకొక రూల్ వాళ్ళకొక రూల్ వాళ్ళకొకటి కాదు, వీళ్ళకొక దేవుడు వాళ్ళకొక దేవుడు కానే కాదు. అందుకనే గాడ్ ఈజ్ వన్ అని అంటాం, వన్. ముస్లింస్కి ఒకరు, హిందువులకు ఒకరు, ఇంకొకరికి ఇంకొకరు కానే కాదు. అది తెలియజేసేదే స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అంటే అది స్పిరిట్ గురించి తెలుసుకునేది. ఏంటి స్పిరిట్ అంటే? ఆత్మ గురించి తెలుసుకునేది. సో ఆ విషయానికి వస్తే, ఇక్కడ హిందువులు జరుపుకునే మొన్ననే జరుపుకున్నారు హిందువులు, ఏంటది పండుగ? దీపావళి కదా, దివాళి అని. అలాగే అంతకుముందు కొన్ని రోజుల క్రిందటే జరుపుకున్నటువంటి ముస్లిం సోదరులు జరుపుకునే పండుగ ఏం చెప్పండి? రంజాన్ కదా. అయితే ఈ రెండు పదాలని గనక గమనించండి, దివాళీలోని లాస్ట్ కున్నటువంటి 3 లెటర్స్ ఏంటి? అలీ. ఓకే, అలాగే రంజాన్ లో ఉన్నటువంటి ఫస్ట్ 3 లెటర్స్ ఏంటి? రామ్ కదా. అంటే దివాళీలో అలీ ఉన్నారు, రంజాన్ లో రామ్ ఉన్నారు కదా. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఆగండి, అంతటితోనే సంతోషం కాదు, చేయాల్సింది ఏంటి అసలు? తెలుసుకోవడంలో సంతోషపడటం కాదు, చేసినప్పుడు ఆ సంతోషం ఇంకెక్కువ ఉంటుంది. సో ఆ అలీని అలాగే ఆ రామ్ని ఇద్దరిని ఎవరైనా సరే ఒక్కరే, పదాలు వేరు, కానీ ఎలా గుర్తు చేయాలి? ఇంతకు ముందు మనం క్లాస్లో తెలుసుకున్నాం, భక్తి అంటే మనం భౌతికంగా చేస్తూ వచ్చాం, కానీ చేయాల్సింది ఎలా? మనస్ఫూర్తిగా చేయాలి, మనస్సుతో చేయాలి, మనసుని అర్పించాలి. సో దిల్ అంటే ఏంటి? హృదయపూర్వకంగా. జాన్ ప్రాణప్రదంగా, హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ఆ యొక్క భగవంతుణ్ణి గుర్తు చేయండి. దిల్ వా జాన్ సిక్ వా ప్రేమ్ సే పరమాత్మకు యాద్ కరో అంటారు. హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా గుర్తు చేయండి, స్వార్థం కోసం స్వార్థంతో చేయకండి. ఓకే, సో ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు ఇక్కడ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో ఇంకొకటి చూడండి, ఈ సిగ్నల్ దేనికి గుర్తు? రౌండ్ టర్న్ కదా. అంటే అవర్ కర్మస్ వుడ్ టేక్ 360 degrees రౌండ్ అబౌట్ టర్న్. అంటే మనం చేసినటువంటి ప్రతి కర్మ అది ఎక్కడికి వెళ్ళిపో తిరిగి మళ్ళీ కదా. సర్కిల్ అంటేనే ఏంటి? సర్కిల్ చుట్టూ తిరగండి, ఎక్కడ స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వస్తారు. సో అలాగా కర్మ సిద్ధాంతం, అది రేపు మార్నింగ్ క్లాస్ లో తెలుసుకుందాం, కర్మ సిద్ధాంతం ఏంటనే దాని గురించి పూర్తిగా ఇంకా డీటెయిల్ గా. బట్ ఇక్కడ మనం సింపుల్ గా తెలుసుకుంటున్నాం, అవర్ కర్మస్ వుడ్ టేక్ 360 degrees రౌండ్ అబౌట్ టర్న్ and would come back to అస్ అగైన్. ఎక్కడికి వస్తుంది? మళ్ళీ మన దగ్గరకే. కాబట్టి మనం చేసే కర్మలు ఎలా ఉండాలనేది చూసుకోవాలి. అండ్ లాస్ట్ గా ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి కదా, అంటే మన జీవితం అనేటువంటిది ఒక నావ అయితే, ఈ నావను నడిపించేటువంటి నావికుడు ఎవరైతే మంచిగా నడుస్తుంది? మనమైతేనా భగవంతుడైతేనా కదా. మంచి ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి ఉంటే గనక ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని సుడుంగుండాలు వచ్చినా సరే, వాటన్నింటిలోని కూడా మంచిగా నడిపించి తీరానికి చేర్చగలుగుతాడు నావికుడు, ఎక్స్పీరియన్స్డ్ నావికుడు అయితే. అలాగే అన్నింట్లోని కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఎవరు అంటే, జీవితపు నావని తీరానికి చేర్చగలిగేటువంటి వారు భగవంతుడు ఒక్కడే. నాది నేను అని పట్టుకుంటూ కూర్చుంటే గనక మనం చేయలేము. సో అందుకని ఎవరికప్పు చెప్పాలి. సో మే గాడ్ యువర్ కంపానియన్ అండ్ హీ వుడ్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫెరీ క్రాసింగ్. తీరానికి చేర్చాలి అంటే, చేరుకోవాలి అంటే భగవంతుని మీ యొక్క భాగస్వామిగా చేసుకోండి, అప్పుడు ఆయన తప్పకుండా తీరానికి చేరుస్తారు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ప్లీజ్ రిమెంబర్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు లీడ్ అవర్ జర్నీ విత్ హార్మనీ. మన జీవితపు జర్నీని మంచిగా సద్భావనతో తీరానికి చేర్చాలి, మంచిగా లక్ష్యానికి గమ్యానికి చేరుకోవాలంటే ఓన్లీ వన్ వే, దట్ ఈజ్ ఏంటది, కీప్. ఎప్పుడూ కూడా భగవంతుని మనము మర్చిపోవద్దు. ఎప్పుడైతే ప్రతి కర్మలో మనం భగవంతుని గుర్తు చేసుకుంటూ తన యొక్క అడుగుజాడల్లో గనక నడుచుకుంటే తప్పకుండా మనము మన యొక్క గమ్యానికి సాఫీగా ఆనందంగా చేరుకోగలుగుతాం. ఓకే, ఇది మన జీవితపు ప్రయాణాన్ని మనము ఎంతో ఆనందమయంగా గమ్యానికి చేర్చుకోవడానికి మనం తెలుసుకోవాల్సినటువంటి సిగ్నల్స్, జాగ్రత్తలు. ఓకే, ఓం శాంతి.
ముఖత ముఖ